చేతనత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. గురువుల యొక్క చేతనత్వం అర్థం చేసుకోవటానికి మొట్టమొదట మీరు అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎలా జీవించదలుచుకున్నారో అలాగే మీరు జీవిస్తూ ఉంటే మీ జీవితాలలో మార్పు రాకపోతే, మీ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే, ఆ గురువుల యొక్క చేతనత్వం యొక్క స్పష్టమైనటువంటి అవగాహన రాదు. ఓరియంటేషన్, దృష్టికోణం మారాలి మీరు జీవించే విధానంలో. ఆ దృష్టికోణం మారనంత వరకు భౌతిక ప్రపంచంలో మిగతా వ్యక్తులు అంటే గురువులతో ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు, గురువుల గురించి ఏమీ తెలియనటువంటి వ్యక్తుల కంటే మన జీవితాలు ఏ విధంగా భిన్నంగా ఉన్నాయా? భిన్నంగా లేవు అంటే గురువులు మీకు అనవసరం. ఇంచేత గురువుల గురించి తెలియని వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అంతకంటే భేదంగా భిన్నంగా మనం జీవించటం లేదు. అలాంటప్పుడు గురువులు అనవసరం. మన కోరికలలో కానీ, మన అలవాట్లలో కానీ ఆ మార్పు, చదువుకున్న వాడికి ఎక్కడ తేడా వస్తుంది? మాట్లాడే విధానంలో, ఆలోచించే విధానంలో, ఆ తేడా ఎప్పుడైతే రాకపోవటం లేదో చదువుకున్నవాడు కంటే డబ్బున్నవాడు చాలా ముఖ్యమైపోయాడు. స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఇప్పుడు ఇంకో చోట మనం పూజింపబడమని తెలిసాక కండిషన్స్ ఏం పెట్టుకుంటున్నాం, మా రాష్ట్రాల్లోనే మాకు ఉద్యోగాలు కావాలి, మా ఇంటి వెనకాతలే మాకు ఉద్యోగం కావాలి. ఎందుకంటే నేను ఆవిడ పిలవడు బయట. ఎందుకు పిలవడు అంటే డిగ్రీలు అవుతాయి ఉన్నాయి కానీ జ్ఞానం ఏమీ లేదు. అలాంటి డిగ్రీగా ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మారకుండా చూసుకోండి, మీరు ప్రమాదం ఉంది అది. ఇంచేత ఈ 54 రోజులలో రాబోయేటటువంటి 56 రోజులు అనుకుంటా, 56 రోజులలో కనీసం మీ ఆలోచించే విధానం మారాలి. బాహ్య జగత్తులో మన ఆచరణ మారలేకపోవచ్చు కానీ మీ ఆలోచించేటటువంటి విధానం మార్చలేకపోతే ఆ గురు చేతనత్వము పనిచేయలేకపోతుంది అని అర్థం. కానీ ఏం చెప్తున్నాను నేను, దీన్ని స్టడీ మెటీరియల్గా 2000 మందికి కనుక మీరు అందజేయగలిగితే. కానీ అందజేసినప్పుడు మీరు రాసిన సెంటెన్సులకి మధ్య పొంతం లేదనుకోండి, అది 8000 కాపీలు అందజేస్తే ఏం లాభం? 4 పేజీలే ఇవ్వండి కానీ అర్థమయ్యేటట్టు ఇవ్వండి. ఇంచేత ఎలా వస్తుంది అర్థమయ్యేటట్టు? ఒక వ్యక్తి తాపత్రయపడితే కుదరదు. అది ఆ రాసిన విషయం మీరు డిస్కస్ చేసుకోవాలి. మీరు డిస్కస్ అనేది నేను కొట్టుకోవటం తప్ప, ఇది ఆ విషయాన్ని డిస్కస్ చేసుకు విషయం మీద కొట్టుకోవాలి. సైన్స్లో ఏం చేస్తారు, నువ్వు చేసిన ఎక్స్పెరిమెంట్ తప్పు, నువ్వు చేసిన ఇది తప్పు అనుకుని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని సవరించుకుంటారు. మిమ్మల్ని డిస్కస్ చేసుకోమంటే నాకు తెలియదు మరి మీరేం డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ స్టడీ మెటీరియల్ 4 పేజీలు ఇవ్వండి, 1 పేజీ ఇవ్వండి, పెట్టిన టైటిల్ స్టడీ మెటీరియల్ పైన, చాప్టర్కి ఏదో టైటిల్ పెడతాం కదా, ఆ టైటిల్ వాడికి కన్వే కావాలి మనిషికి. అది చదివాక వాడికి అర్థం అవ్వాలి. ఇది వాడు క్యాసెట్ వినో అది వినో ఆ జాగ్రత్త తీసుకోకపోతే స్టడీ మెటీరియల్ మీరు ప్రింట్ చేయకండి, డబ్బు వేస్ట్, వేలకు వేలు డబ్బు వేస్ట్. డబ్బు వేస్ట్ చేయొద్దు. ఇంచేంటే దీని తర్వాత అసలు నేను ఏ ప్రోగ్రామ్ చేయబోతున్నానో నాకు తెలియదు. అంచేత అది ఆపేశాను అనుకోండి, 1000కు 1000 డబ్బు వేస్టే కదా. అంచేత మేమేం చేయం మరి మంచిది నాకు తెలియదు. కానీ చేసేదేదో స్పష్టమైనటువంటి అవగాహనతో రావాలి. అంచేత అసలు ఇవాళ నుంచి ఆడియో క్యాసెట్స్ కూడా ఆపేద్దాం అనుకున్నాను నేను. కానీ ఇంకా చూస్తా, ఆడియో క్యాసెట్కి నేను కండిషన్ పెట్టాను. నేను ఏంటి కండిషను, నేను కండిషన్ పెట్టాను మీకు గుర్తుందా? ఏమవ్వాలి, ముందు క్యాసెట్ టైటిల్ దాని వెనకాతల మ్యాటర్ రెడీ అవ్వాలని. రెడీ అవ్వటం లేదు కదా. ఒక వ్యక్తితో అవుతుందా? అవ్వదు. మరి మిగతా వాళ్ళు యూజ్ చేయండి కంప్యూటరు. యూజ్ చేయనివ్వరు. ఎందుకు యూజ్ చేయనివ్వరు? మీరు యూజ్ చేస్తే పాడవుతుందేమో అని భయం. ఎందుకు అలాంటి స్థితి ఉంది ఇప్పటికీ? అంటే ఇంకొక 2 రోజులు 3 రోజులు చూస్తాను నేను. తర్వాత మీకు అనవసరం ఏంటంటే క్యాసెట్ ఉన్నా లేకపోయినా ఒకటే. దానికంటే మీ మీద దీంతో చెప్పటంలే, చెప్పింది చేయలేనప్పుడు అనవసరం. అనవసరంగా మనం పెంచేసినప్పుడు వీసీఆర్ పాడైపోయింది 3వ రోజే. పాడైపోయి కదా ఏం చేయాలి? వస్తువులు పాడవుతాయి, దానికే ఉంది, బాగు చేయించలేదు. నేనేం చెప్పాను, ఇవాళ మెడిటేషన్ అరగంట అవటం లేదు, అయ్యాక వీసీఆర్ పెట్టండి, 21 సార్లు చేయమని ఉంది కదా మంత్రం. అంటే ఇవాళ మంత్రం లేదు. ఎందుకు మంత్రం లేదు అంటే వీసీఆర్ పాడైంది. ఎందుకు వీసీఆర్ పాడైంది అన్న ప్రశ్న కాదు అక్కడ. పాడవుతాయి వస్తువులు, వస్తువులు అన్నా పాడవకుండా ఎందుకుంటాయి? మేము కెమిస్ట్రీ ల్యాబ్లో అక్కడ వస్తువులు స్టూడెంట్స్ చేత పనిచేయిస్తూ ఉంటే అవి పాడవుతాయి. పాడైంది కాదు ముఖ్యం, ఎందుకు బాగు చేయించలేదు అన్నది ముఖ్యం. అంటే మనకు ఆ వస్తువు అక్కర్లేదు అని. అంచేత ఇంకా వీసీపీ వీసీఆర్లు వద్దు మనకి, నో రికార్డింగ్స్, దాన్ని బాగు చేయించవద్దు. దాన్ని ఇవాళ పాడవుతే ఇవాళ సాయంత్రం లోపల బాగు చేసి అది ఎవరో ఒకళ్ళకి అప్పచెప్తే మీకందరికీ బాధ్యత ఉండాలి. అది ఉత్తిన తిని కూర్చోటం లాగా అవుతుంది తప్ప బాధ్యత రాహిత్యం. అంచేత నో వీసీపీ అండ్ నో రికార్డింగ్. మహర్షి ఛానల్ చూస్తే చూడండి, లేకపోతే మానేయండి. మళ్ళీ నా మూడు సరే ఇంతవరకు. వీసీఆర్ కానీ వీసీపీ కానీ పెట్టినట్టు తెలిస్తే నేను ఒప్పుకోను. నేను దాన్ని బాగు చేస్తే బాగు చేయించండి, లేకపోతే మూలపడేయండి, నాకేం అభ్యంతరం లే. అలాగే ఆడియో క్యాసెట్స్కి ఇది ఫైనల్ వార్నింగ్. నేను అనుకున్న రీతిలో క్యాసెట్ డిజైన్ వచ్చి ఏ రోజుకి ఆ రోజు క్యాసెట్ డిజైన్ పూర్తవుతాయి తప్ప ఇంచేత దాని వెనక అతను ఎంత లైన్లో ఆరో ఏడో లైన్లు రాయాలి. ఆరో ఏడో లైన్లు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఒక సంవత్సరం బట్టి చెప్తున్నాను. ఇంచేత అది గుర్తుంచుకోండి, అది మీ మీద నాకు ద్వేషము లేదు కోపము లేదు. మీకు చేతొస్తే నాకు డేంజరు, ఇంచేత మీరు ఇలా ఉండటమే కావాలి నాకు. ఇంచేత మీరు ఎదిగిపోయారనుకోండి అప్పుడు మీరు ఇక్కడికి వచ్చేస్తారు, అంచేత మిమ్మల్ని ఎదగనివ్వను కూడా నేను, అందుకే అడ్డు తగిలేదు ఇదంతా. అంచేత చెప్పింది మాత్రం చెప్పినట్టు చేయండి. ఏం చెప్పాను? నో రికార్డింగ్స్, వీసీపీ వీసీఆర్ రికార్డింగ్స్ ఇంకా ముట్టుకోకండి. మీరు బాగు చేయించి పెడితే మంచిది, బాగు చేయించి పెట్టకపోతే మూలపడి ఉంటుంది. దానికి లక్షలు లక్షలు పోతూ ఉంటే ఓ 10,000 15,000 ఏముంది. ఆడియో క్యాసెట్ రికార్డింగ్ కూడా ఇంకో 2-3 రోజుల్లో నేను అనుకున్న స్థాయికి మీరు చేయించకపోతే ఆడియో రికార్డింగ్స్ కూడా వద్దు. ఇదేంటి, ఇదిగైనా కనీసం పాటించండి. చెప్పింది ఏది చేయరు, ఇది చేయరేమో. అంచేత గురుచేతనత్వంలో మౌనం యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి మీరు. ఏంటి మౌనం యొక్క ప్రాముఖ్యత? ఇప్పుడు చెప్పిందంతా మీరు మర్చిపోగలిగి ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేయగలిగితే మీరు కరెక్ట్గా మౌన స్థితిలో ఉన్నారు. నేను చెప్పగలుగుతున్నాను కదా ఇంత ఇరిటేషన్లోను, మరి మీరెందుకు చేయలేరు అది? అంచేత ఆ మౌనానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి శబ్దము, రెండవది స్పందన. మౌనానికి లేదు, మౌనము అని ఏమి మనం నిర్దేశిస్తున్నామో ఆ ఆకాశతత్వానికి ఉంది. శబ్దము అనేది ఆకాశతత్వం యొక్క లక్షణం. ఆకాశం నుంచి ఏమొస్తుందన్నాడు? వాయువు వస్తుందన్నాడు. వాయువు నుంచి అగ్ని వస్తుంది, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ. అంచేత పదము పదార్థముగా ఎలా మారుతుందో అక్కడ స్పష్టంగా మనకి తెలుస్తూనే ఉంది. మళ్ళీ దాన్ని అర్థం చేసుకుండా గురుచేతనత్వములో ఉన్నటువంటి ఈ విచిత్రత, ముందు పదము ఉంది, మనం అందరం మాట్లాడగలుగుతున్నాం అంటే ఏం చేయగలుగుతున్నాం? మనలో ఉన్నటువంటి ఆకాశతత్వములో స్పందనలు ఏర్పరచగలుగుతున్నాం. భారతీయ పద విజ్ఞానము, భాషా విజ్ఞానము యొక్క అద్భుతమైనటువంటి శక్తి మీకు ఇంగ్లీష్ వాళ్ళు సంస్కృతం ఉచ్చారణ చేస్తున్నప్పుడు తెలుస్తుంది కదా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు, ఆ నాలిక తిరగదు. ఎందుకు తిరగదు నాలిక? 2 విశేషమైనటువంటి లక్షణాలు వాళ్ళ మానసిక స్థితిలో లేవు. ఆ మానసిక స్థితిలో లేనటువంటి భారతీయుడి యొక్క నాలిక కూడా తిరగదు. ఏమిటా 2 విశేషమైనటువంటి మానసిక స్థితి? ఒకటి జన్మ జన్మల యొక్క బంధము. ఎప్పుడైతే ఆ మానసిక స్థితి పోయిందో సంస్కృతం పోయింది. అంచేత సంస్కృతం నేర్చుకోవాలి అంటే కుదరదు. సంస్కృతం అనేటటువంటి భాష మీకు లభించాలి, తిరిగి మళ్ళా మీరు సంస్కృతాన్ని ఉపయోగించాలి అంటే జన్మ జన్మల యొక్క బంధం అందరికీ తెలియాలి, ఒకళ్ళకి తెలియడం కాదు. అంచేత మహాభారతం కాని రామాయణం కాని అదంతా చదివితే ప్రతి వ్యక్తి యొక్క ఇదివరకటి జన్మలు మనకి చాలా స్పష్టంగా చెప్పబడి ఉంటాయి. మరి ఇన్నిసార్లు రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నా, మన జీవితాలలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మనకి ఉన్నటువంటి జన్మల యొక్క బంధము మనం గుర్తించగలిగామా? మాకు దివ్య దృష్టి లేదు మాస్టర్, ఇమీడియట్ గా మీరు ఇచ్చేటటువంటి జవాబు. దివ్య దృష్టి కావాలా? మీరు చెప్తూనే ఉంటే నేను ఏ జన్మలో నేను చేసుకున్న పాపం, నువ్వు నా శత్రువులా తగులుకున్నావు, రాక్షసులా తగులుకున్నావు, నువ్వు చెప్తున్నావు కదా అంటే కోపం వచ్చినప్పుడు మీకు దివ్య దృష్టి బాగా పనిచేస్తుంది అనమాట. అంతేగా, మరి అందుకని కోపం తెచ్చుకోవాలేమో. కోపం తెచ్చుకున్నప్పుడు మీరు వాడేటటువంటి మాటలు మీరు గుర్తు చేసుకుంటే మీకు తెలిసిపోతుంది యాక్చువల్గా మీ పిల్లలకి మీకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమలు. కానీ ఆ ప్రేమ మళ్ళీ ఎక్కడ పోతుంది? కోపం రాగానే మళ్ళా మరి ఆ అద్భుతమైన పదజాలాలు పోతాయి కదా. ఎందుకు పోతాయంటే అదే మోహం. ఆ మోహం వల్ల ఈ బంధాలన్నీ ఓకే. అసలు ప్రకృతి ఉపయోగించుకుంటుంది. శత్రువుని కూడా నువ్వు ప్రేమించు అంటే నువ్వు ప్రేమించవు కనుక, శత్రువుని నువ్వు ప్రేమించేస్తే అసలు గొడవ ఉండదు. శత్రువుని నువ్వు ప్రేమించలేవు కనుక నీ కొడుకుగానో పిల్లవాడుగానో పుడతాడు, వాడు నువ్వు చెప్పిన మాట సత్యనా విండువాడు. అదే మరి గురువులకి శిష్యులకు కూడా ఉంటుందేమో ఆలోచించుకోండి. మరి అది మర్చిపోకండి. మళ్ళా ఉదాహరణలు మీకు నచ్చిన ఉదాహరణ తీసుకుంటే ఎట్ట, ఆ రాక్షసులే ఆ హంతకులే మళ్ళా గురువుకి శిష్యులుగా పుడుతూ ఉంటారేమో అని నాకు పెద్ద అనుమానం. కారణం ఏమిటి, మారాలని ఉంటుంది కానీ మారలేం మాస్టరు. దుర్యోధనుడి యొక్క గందరగోళం, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. ధర్మం అంటే నాకు తెలియక కాదు, చెయ్యాలని అనిపించదు, దాన్ని ఏం చేయమంటావు భలే ప్రశ్న వేస్తాడు. ఇది చేయకూడదు అని నాకు తెలుసు, కానీ నచమే నివృత్తి. సిగరెట్ కాల్చకూడదు అని తెలుసు, తాగుతా. ఆధ్యాత్మిక జగత్తులో మరి అది కుదరదు. మీరు చాలా సీరియస్గా ఈ 56 రోజులలో ఈ తప్పు పులు పట్టికలు వేసుకోగలగాలి. ఇది సాధన అంటే ఒత్తునే కూర్చుని కబుర్లు చెప్పుకోవటం కాదు. ఈ తప్పు పులు మిమ్మల్ని మీరు పొడుచుకోవాలి, మిమ్మల్ని మీరు ఖండించుకోవాలి, అది తపస్సు అంతే. మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవాలి, అంతే తప్ప మాకు నచ్చలేదు మాస్టరు మీరంతా నవ్వుతూనే చెప్పాలి. ఇంకా ఇంకా ఉగ్రరూపం వస్తుంది రాబోయే రోజుల్లో, మరి భరించగలరో లేదో. ఇది ఇంకా స్టార్టింగ్ ఏ రుచులు. దాన్ని తట్టుకుని మీరు అందులో మాడిపోగలిగితే దాన్ని గురుదేవులు ఇప్పుడు కూడా అగ్ని దీక్ష అనేవారు. మరి అగ్ని దీక్ష చల్లగా ఎలా ఉంటుంది, మీకు ఇష్టం వచ్చినట్టే ఉండదు. పుటం పెట్టాలి అంటే, మందు తయారవ్వాలి అంటే, వస్తువు యొక్క మాలిన్యాలు పోవాలి అంటే అగ్నిలో పడాల్సిందే అది. కానీ అగ్నిలో పడిన తర్వాత పారిపోకండి అగ్నిలోంచి, జంప్ చేసేస్తే ఎట్ట, నువ్వు అందులో ఉడకాలి. ఉడకటం అనేది నేను చాలా బాధపడిపోతున్నాను మాస్టర్, కావాలంటే నేను చూడండి ఈ బిందెడు నీళ్లు చూస్తున్నారు కదా, అవి నీళ్లు కాదు, ఏంటా బిందెడు నా కన్నీళ్లు, కావాలంటే నేను చాలా ఇంకా బాగా ఏడ్చి చూపిస్తాను నేను. ఎందుకు ఏడుపు, ఏడవని చెప్పటంలే, నా చేత కాదని చెప్పటంలే, చెయ్యండి, చేయటానికి ప్రయత్నించండి, జరగకపోవచ్చు దాని గురించి బాధే లేదు, జరగకపోవచ్చు దానికే ఉంది. కష్టపడండి, బాగా కష్టపడండి, కష్టపడుతున్నావా. కానీ కష్టం మళ్ళా తెగేటట్టు కష్టపడ్డారనుకోండి, చూడండి మాస్టర్ నేను ఎంత కష్టపడ్డాను, ఇంకా నేను బెడ్ మీద పడిపోయాను, పడిపో, కుదరదు అది. అది బ్యాలెన్స్ మీరు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను నేను మీకు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, యుక్తంగా ఉండాలి. తెగేంత వరకు తాడు లాక్కండి. అవతల వాడి సంబంధాలైనా సరే, గురు శిష్య సంబంధాలైనా సరే, మీ యొక్క శరీరగతమైనటువంటి సంబంధ బాంధవ్యాలైనా సరే, ఆ కామన్ సెన్స్ ఉపయోగించుకోండి. మరి ఎక్కడా అన్నది ఏం చెప్తాను నేను, అది మీరు చూసుకోవాలి. అది ఎంతవరకు లాగవచ్చో ఎంతవరకు లాక్కూడదు, కానీ ఇదంతా కూడా మన సాధనకి అడ్డు కాకూడదు. ఇదంతా దేనికి అంటే, మనం ఇంకాస్త ఖచ్చితంగా ఒక సవ్యమైనటువంటి భావనతో సాధన చేసుకోగలగాలి. ఏమిటా సాధన, శబ్దము స్పందన, దీన్ని బాగా అవగాహన చేసుకోవాలి. రిపీటెడ్గా నేను చెప్పేది అందుకే, ఈ మాటలన్నీ కూడా మీలో ఏం చేయగలుగుతున్నాయి, ఒక స్పందనని ఏర్పరచగలుగుతున్నాయి. స్పందన ఏర్పరిచి ఏం చేస్తున్నాయి, మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాయి, ఓ అవగాహన ఇస్తున్నాయి. మీరేం ప్రయత్నం చేస్తున్నారు, ఏమీ లేదు, కూర్చుని ఉన్నారంతే. నేను కూర్చుని ఉన్నాను, ఏం చేసేసుకుంటున్నాం మనం, ఏమీ చేసుకోవటండి. కానీ ఏం చేయగలుగుతోంది, ఒక విద్య ఒక వ్యక్తి యొక్క జ్ఞానము ఇంకొక వ్యక్తిలోకి ప్రవేశించగలుగుతోంది. ఎంతమందిలోకి, ఎంతమంది వింటే అంతమందిలోకి. ఒకడికే చెప్పాలి అనేం లేదుగా. ఇప్పుడు 1000 మంది కూర్చుని ఉన్నారు, 2000 మంది కూర్చుని ఉన్నారు, 10000 మంది కూర్చుని ఉన్నారు. ఈ శబ్ద తరంగాల యొక్క స్పందన ఒకే ఫలితం ఇస్తుంది కదా. కానీ ఒకే ఫలితం ఇచ్చిన ఒక్కొక్క వ్యక్తిలో రావాల్సినటువంటి మార్పుల్లో తేడా వస్తుంది. ఎక్కడ తేడా వస్తుంది, మనము మౌనములో ఉండి వింటలేదు. మీరు మౌనములో ఉండి వినాలి. మౌనములో ఉండి విన్నప్పుడు ఆ స్పందనలు మిమ్మల్ని కూడా చెప్తోన్న వాడి స్థాయికి తీసుకెళ్లిపోతాయి. ఏమవుతుంది, అక్కడ మీరు చేసే తప్పు వింటున్నప్పుడు నచ్చితే బాగుంది అనుకుంటారు, లేకపోతే మీకు నచ్చినటువంటి సంఘటనతో పోల్చి చూస్తారు. అదంతా తర్వాత చేసుకోవాలి. మీరు వింటున్నప్పుడు మీరు వినండి, అంతే. విని అవగాహన చేసుకోవాలి. కేవలము మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే రిసీవింగ్, నో కమెంట్స్. ఇది చెప్పిన దాని మీద మీరు బాధపడక్కర్లేదు, ఆనందించక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ రిసీవ్. రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ స్పందనలకు అనుగుణ్యంగా మీ జీవితాలు మారిపోవాలి. మారో అంత తొందరగా ఎందుకు మారో? ప్రతి కణము కూడా, మన శరీరాలలో ఏర్పడినటువంటి ప్రతి కణము కూడా మన ఆలోచనల యొక్క మూర్తీభవించిన రూపమే. ఇది బాగా అర్థం అవ్వాలి. ప్రతి కణము కూడా అంచేత ఈ మూర్తీభవించినటువంటి ఆలోచన మారాలి అంటే ఆ కణాలన్నింటినీ విస్థాపితం చేయాలి, డిస్ప్లేస్ చేయాలి. మన శరీరంలో ఇప్పుడున్నటువంటి ప్రతి కణాన్ని కూడా మార్చాలి మనం. ఎన్ని కణాలు ఉన్నాయి? కోట్ల అను కోట్ల కణాలు ఉన్నాయి. ఏ కణాన్ని మార్చాలి? చేతిలో ఉన్నటువంటి కణాన్ని మార్చాలా, కళ్ళల్లో ఉన్నటువంటి కణాన్ని మార్చాలా? తెలియదు కదా, న్యాస విద్య అది తెలుపుతుంది. కానీ ఇదంతా మీకు తెలియక్కర్లే, స్విచ్ వేస్తే కరెంట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఏ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచో ఎక్కడి నుంచో ఆ కరెంట్ వస్తుంది మనకి. ఇక్కడ నుంచి ఏం రావటం లే. కానీ ఇదంతా మనకి తెలుస్తే ఎక్కడి నుంచి వస్తుందో తెలియాల్సిన పనులే. మీరు స్విచ్ వేసుకుంటే చాలు. ఏమిటా స్విచ్ అని చెప్తున్నాను నేను మీకు. నిరంతరము ఆ గురువు యొక్క స్వరూపము మీ మనస్సులో మెదులుతూ ఉంటే, 12 ఏళ్ల పాటు నా గురువు యొక్క ముఖాన్ని తప్ప ఇంకేమీ చూడలేదు అంటాడు సిద్ధిసాయి. దాని తర్వాత ఆయన మానలేదు, ఆయనే ఆయనగా మారిపోయాడు. ఆ గురుతత్వం యొక్క స్పందనలు మీరు అర్థం చేసుకోండి. వేడి వస్తువు దగ్గర మీరు ఉన్నారు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏమవుతారు? మీరు వేడెక్కిపోతారు. మీరు ప్రయత్నించక్కర్లే వేడెక్కడానికి. వేడెక్కకుండా ఉండటానికి ఒక గుడుగు వేసేసుకునో, ఐసు ముద్దలు నెత్తి మీద పెట్టుకోవడం చేయకండి. అది మనం చేసేటటువంటి తప్పు ఏంటంటే ఆ గురువు యొక్క ఉనికితో మనలో వచ్చేటటువంటి స్పందనను ఆపుకోవటానికి ట్రై చేస్తాం. మళ్లీ అర్థం చేసుకోండి, ఆధ్యాత్మికత మొత్తము పదము పదార్థముగా మారటమే. రిపీటెడ్గా నేను మీకు అర్థమయ్యేటట్టు తెలియజేయడానికి ప్రయత్నించేది అదే. ఒక గురువు యొక్క ఆశీర్వాదం కానీ ఒక గురువు యొక్క శాపము కానీ ఎందుకు ఫలిస్తుంది? వాళ్ల పదాలు పదార్థములుగా మారుతాయి. ఎలా మార్చగలిగారు వాళ్ళు? మనం అంటే ఎందుకు జరగటం లే. అంటే మొట్టమొదట మనకి జరిగేటటువంటి తప్పు ఏంటో చూడండి. మన వాక్కికే కనుక శక్తి వచ్చేస్తే మొట్టమొదట మనం తలపెట్టేది ఏంటి? హాని. మనకి నచ్చని వాళ్ళు కానీ వాళ్ళు కానీ అందువల్ల మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? గ్రూపిజం కాదు, మీకు నచ్చని వాళ్లతో కలిసి జీవించడం. కానీ ఏమవుతుంది? అంచేత ఋషులు గృహస్థ ఆశ్రమాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని కనిపెట్టారు. ఏంటి గృహస్థాశ్రమంలో జరిగేది? మీరు ఎవరి ఎవరికి అప్పులున్నారో, ఎవరెవరు మీ శత్రులో, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ, ఇవన్నీ రుణానుబంధాలే. పిచ్చివాళ్ళ మోహాల వల్ల వాళ్ళకి అదైపోతుందో ఇదైపోతుందో. 1 లక్ష రూపాయలు అడుకో అప్పున్నావు, వాడు వచ్చినప్పుడల్లా నీ గుండెలు ఎలా ఉంటాయి? అప్పు తీర్చేసావు, అప్పు తీర్చక కూడా వాడు వస్తే నువ్వు రాకపోవంటావు, అంతేనా? వాడు మొహం మళ్ళా నాకు చూపించకయ్యా అతి కష్టమైంది అప్పు తీర్చానని. ఇక్కడో ఎక్కడ అప్పు పోతుందనో బాధ. ఇంకా పెంచేసుకోవటమే బంధాలు. పశు పత్ని సుత ఆలయ, పశువులు అంటే మనకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి జీవాలు. అందులో ఖనిజాలు వస్తాయి, వృక్షాలు వస్తాయి. జంతువులు వస్తాయి, పెట్ యానిమల్స్. పశు పత్ని, పత్ని అనే మాట భార్యకనే కాదు, భార్య అవుతే భర్తకి, భర్త అవుతే భార్యకి. భార్యకే కాదు మళ్ళా అలాంటి బంధాలు ఉన్నటువంటివి. అందుకే సెవెంత్ హౌస్ అని ఆస్ట్రాలజీ నేర్చుకోమనేది అందుకు. సెవెంత్ హౌస్లో వస్తాయి. అక్కడ భార్యాభర్తలే కాదు, లాయర్ దగ్గరికి వెళ్ళావనుకో కోర్టు పని మీద, స్నేహితుడిగా వెళ్తే మళ్ళీ అది ఇంకో స్థానం అయిపోతుంది. అప్పుడు కూడా ఆ సంబంధాన్ని అలాంటి సంబంధం అంటాం. బిజినెస్ ఉంది, ఒకడు వస్తువులు కొనుక్కోవటానికి వస్తాడు, ఆ క్షణంలో మీకు మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా భార్యాభర్తల సంబంధమే అని ఆస్ట్రాలజీ చెప్తుంది. ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం కానీ ఇంకోళ్ళ దగ్గరికి ఇవ్వటం కానీ జరిగినప్పుడు, ఇది గమనించుకోండి, గురువుల యొక్క జీవిత చరిత్రలో ఇది ఎలా చేశారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా మీరు ఈ అవగాహనతో చదవాలి ఆ పుస్తకాలు. మీరు ఈ అవగాహనతో చదవకపోతే మీ కుటుంబ జీవితంలో మీరు అది చేయలేరు. మీ కుటుంబాలను విడిచి పారిపోమంటలే, మీరు పారిపోయినా వెంటబడతాయి. అప్పు తీసుకున్న వాడి దగ్గరికి నువ్వు అక్కడ పారిపోతే నోటీస్ పంపిస్తాడు వాడు, వాడు పడకపోతే పోలీసులు వెంటబడతారు. ప్రశ్న మిమ్మల్ని పారిపోమని చెప్పటంలే. ఆ రుణానుబంధం యొక్క గమనము అర్థం చేసుకోండి. ఆ మాట మీకు అర్థమైందో లేదో, కొంతమంది వ్యక్తులు ఉంటారు కుటుంబంలో చాలా చిన్నవాళ్ళు ఉంటారు, కుటుంబ బాధ్యత మొత్తం వాళ్ళు మోస్తారు. తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఏ బాధ్యత లేకుండా తప్ప తాగి రోడ్ల మీద పడిపోయేవాళ్ళు నాకు తెలుసు. అలాంటి కుటుంబాలలో ఈ చిన్నపిల్లవాడు ఉంటాడు, వాడు వాడేం చేస్తాడు, మొత్తం కుటుంబం యొక్క బాధ్యత. అంటే ఏమైందనమాట, అక్కడ రుణానుబంధం, తండ్రి బాధ్యత రాహిత్యంగా ఉన్నాడా లేదా అది సమాజం నిర్ణయించవలసింది. దాని గురించి నేను చర్చించటంలే. వ్యక్తిగతంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అక్కడ అర్థం ఏమిటి, అక్కడ వాడు తండ్రి అయినప్పటికీ కూడా వీడి తిండి తినాలి. ఈ చిన్న కొడుకు పెడుతున్నటువంటి తిండి వాడు తినాలి. చిన్న కొడుకు అసహించుకోకుండా వాడికో 70 బీర్ బాటిల్స్ పడేసో, విస్కీ బాటిల్స్ పడేసో, వాడికి కావాల్సినటువంటి తిండి పడేశాడనుకో, రుణానుబంధం తొందరగా తీరిపోతుంది. ఏమవుతుందో తెలుసు కదా, తర్వాత నేను చెప్పక్కర్లే. అమ్మా మా నాన్న నేను పోయకూడదు, నువ్వు పోయిపోతే ఇంకోటి ఎవడో పోస్తాడు, లేకపోతే ఇంకోడు. ఆ దృష్టికోణంతో జీవించినప్పుడు ఈ బాధలు ఉండవు. వింటానికి ఎబ్బట్టిగా ఉన్నా జరుగుతున్నది అదే. మీ సమాజంలో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి భావనల వల్ల అలా మాట్లాడకూడదు అంటాం, కానీ వాడు తండ్రి ఏంటి నా బొందా, బాధ్యతారాహిత్యం. కానీ ఎందుకుంది అక్కడ, ఎందుకు పుట్టాడు, ఏదో ఉంది అక్కడ, రుణాలు తీర్చుకోవాల్సింది, తొందరగా తీర్చేసుకో గొడవ తిరిగిపోతుంది. ఎవరి దారమతో వాళ్ళు పోతారు, లేదు మారారు, చాలా సంతోషం. బంధాలు ఏర్పరచుకోవచ్చు కూడా, గురువులతో బంధం ఏర్పరచుకోమని చెప్తున్నాను కదా. కానీ ఇదంతా దేని మీద ఆధారపడిందో అని తెలుసు, స్పందనలు, ప్రేమ, ద్వేషము, కోపము, అన్ని స్పందనలే. ఈ స్పందనలకి ఆధ్యాత్మిక జీవితంలో ఋషులు చెప్పినటువంటిది ఏంటి అంటే, ఆకాశానికి సంకోచించే గుణం ఉంది, వ్యాకోచించే గుణం ఉంది. సంకోచము వ్యాకోచము అర్థమవుతుంది కదా, ఎక్కడ తప్పు జరుగుతోంది. సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సినప్పుడు దేంతో పెట్టుకోవచ్చు అని చెప్పాను నేను, రాళ్లతో పెట్టుకోవచ్చు, చెట్లతో పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలి కూడా. ఇంచేత నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వాలకి నువ్వు అభివృద్ధి పరచకపోతే ఖచ్చితంగా గురువు నీ జోలికి రాలేడు. రావాలనుంటుంది పాపం గురువుకి, రాలేడు. అంచేత చెట్లకు నీళ్లు పోసావనుకో, నువ్వు ఖచ్చితంగా నీకు నువ్వు మేలు చేసుకుంటున్నావు. కానీ ఇప్పుడున్నటువంటి జీవిత విధానంలో చెట్లు పెంచగొట్టడానికి జాగా లేదు, ఎక్కడ కోల్పోయావు నువ్వు, చేయిపోయినట్టే. నీకు చెట్లను పెంచాల్సిందే. చివరికి ఎంతవరకు వచ్చారు, ధర్మో రక్షతి రక్షిత మర్చిపోయి వృక్షో రక్షతి రక్షిత వరకు వచ్చినా ఎలాగా రాయిలాగా మారిపోయామో అర్థం చేసుకోండి మీరు. అది మార్చుకోలేకపోతే ఆ పరమే వ్యోమన్, ఆ గురుతత్వం యొక్క ఫలితం రాదు మీకు. పువ్వులు కొంటారు, కొన్న పువ్వులు భగవంతుడు అర్పిస్తే ఏం లాభం? రజనీష్ అంటాడు, ఇంకా చాలా కాలంలో నా కొడుకును కూడా నువ్వే ప్రేమించి అని ఒక సర్వెంట్స్ని పెట్టేస్తారేమో, టైం లేదుగా. ఇప్పుడు అన్నీ అందజేస్తున్నాను, నా పిల్లవాడు తిండి ఇంకోటి చూస్తాడు, ఆయా ఇంకోటి చూస్తుంది, అందజేస్తాడు, నా పిల్లవాడిని కూడా నువ్వే ప్రేమించే, దానికి నౌకను పెట్టేస్తే పోతుంది. పెట్టేస్తే ఆ బంధాలు ఎవరికి పెరుగుతాయి? నౌకరికి, పిల్లవాడికి పెరుగుతాయి. నౌకరికి పిల్లవాడికి బంధం పెంచుకోవటం వల్ల నువ్వు ఏం చేసావు? అక్కడ ఉచ్చ స్థాయిలో ఉన్నటువంటి నీతో బంధం పెరగవలసినటువంటి నీ కుటుంబంలో పొడిగినటువంటి కుర్రవాడు ఎవరితో బంధం పెంచుకుంటున్నాడు? కింద ఉన్నటువంటి వాడితో బంధం పెంచుకుంటున్నాడు, కింద పడుతున్నాడు వాడు. ఎంత ద్రోహం చేసుకుంటున్నారో మీకు మీరు తెలిస్తే చేయాలి. అది తెలియక మేము చాలా గొప్పవాళ్ళం, మేము ఆయాల్ని పెట్టేశాం, నౌకల్ని పెట్టేశాం. నౌకల్ని నేను చిన్న చూపు చూడటంలే, సైంటిఫిక్గా అనాలిసిస్ చేస్తున్నప్పుడు నీకు కొడుగ్గా పుట్టినవాడు ఎవరితో సంబంధం పెరగాలి? నీ స్థాయి వ్యక్తులతో సంబంధం పెరగాలి, అంతే కదా. లేకపోతే నీ కింద కొడుగ్గా పుడతాడు. నువ్వేం చేసావు? చాలా డబ్బుందని హాస్టల్కి పంపించావు. హాస్టల్లో ఎవడు ఉంటాడు? గతి లేక, తిండి లేక, వాళ్లేగా వాళ్ళెన్స్గా ఉండేది. వాళ్ళకి తిండి కూడా కరెక్టే బెటర్గా. రెసిడెన్షియల్ కాలేజెస్లో అతిలో జరిగేటటువంటి ప్రమాదం అది, మీరు అనుకుంటున్నారు వాడికి విద్య వస్తుంది అని. రాదు. మన పిల్లలకి ఇంకోళ్ళ సహాయము రాకూడదు. రుణానుబంధం మీకు పిల్లవాడికి ఉంది, కానీ మీరు ఒక నౌకర్నో ఎవరినో పెట్టి చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు ఆ పిల్లవాడికి ఆ నౌకర్తో రుణానుబంధం ఏర్పడుతుంది. చచ్చాడు ఇప్పుడు వాడు, దాన్ని ఎలా తీర్చుకుంటాడు? నౌకర్తో ఎలా తీర్చుకుంటాడు రుణానుబంధం? స్కోప్ లేదు కదా. అంచేత ఏమవ్వాలి నెక్స్ట్ బర్త్లో? ఆ నౌకరు కంటే కిందవాడుగా పుడతాడు వీడు. అంచేత నీ కొడుకు నువ్వు ఏం చేసావు? నౌకర్ని పెట్టి నౌకరు యొక్క పిల్లవాడిగానో లేకపోతే వాడి సేవకుడుగా పుట్టేటటువంటి కర్మ ఆపాదించావు నువ్వు. దాన్ని ప్రేమ అని చెప్పుకుంటున్నావు. ఆ మూర్ఖత్వం నుంచి ఎప్పుడు బయటపడతాం? చాలా కష్టం అది అవగాహన చేసుకోవటం. మరి కంగారు పడిపోకండి. మరొకటి ఏం చేయాలి మాస్టర్? మాకు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఇన్నాళ్ళు బతికారుగా, అలాగే బతకండి. కొంపలే వండుకుపోవు. ఇప్పుడు తెలుసుకుని బతకండి, ఏమైపోదు. ఆ కంగారు ఏం చెప్తుంది అంటే, మీకు నేను చెప్పింది అర్థం కాలేదని. నేను కోంపడ్డా చెప్పినా, ఆ రుణానుబంధాలు పెంచుకోవటానికైనా అవుతుంది, కట్ చేయటానికైనా అవుతుంది. అది చాలా ప్లాన్డ్గా వెళ్తాయి అవి. అది మీరు అర్థం చేసుకోలేక కట్ చేసుకున్నారనుకోండి, కట్ అయిపోతాయి. పెంచుకున్నారనుకోండి, పెరుగుతాయి. కానీ ప్రశ్న ఇక్కడ నాకు మీకు ఉన్నటువంటి రుణానుబంధం కాదు, మీకు మీ కుటుంబ సభ్యులకి ఉన్నటువంటి రుణానుబంధం గురించి మాట్లాడుతున్నా నేను. కానీ రుణానుబంధంలో ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణే, ఎవరితో కలవద్దని చెప్పాను పిల్లల్ని, కానీ అంతకంటే ఉచ్చ స్థాయి వాళ్లతో మీరు కలుస్తున్నారు అనుకోండి, అది వాళ్ళ పిల్లలకి ఇష్టం లేదనుకోండి, అప్పుడు అప్పుడు ఏం చేయాలి? అంచేత అవగాహన ఉండాలి. అంచేత మాస్టర్ ఏం చెప్పారు? ఏం చెప్తున్నావు? మనకంటే ఉచ్చ స్థాయి వాళ్లతో సంబంధం పెట్టుకోవంట అన్నది రుణానుబంధం యొక్క ఉద్దేశం. ఇంచేత రుణానుబంధం యొక్క ఉద్దేశం, నీ యొక్క రుణాలు పోతే తప్ప నువ్వు ఉచ్చ స్థాయికి వెళ్ళలేవు. కానీ నువ్వు ఉచ్చ స్థాయికి వెళ్తున్నావు, వెళ్తున్నప్పుడు నీ కుటుంబ సభ్యులు ఆపుతున్నారు, అప్పుడు ఏం చేయాలి? ఉచ్చ స్థాయికి వెళ్లాలా? వాళ్లతోనే, నౌకలతోనే సంబంధం పెట్టుకోవద్దు అన్నప్పుడు, మీరు ఉచ్చ స్థాయికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు అడ్డు తగిలేరు అనుకోండి, ఏం చేయాలి? కానీ ఏం చెయ్యాలి అన్న నేను చెప్పలేను అక్కడ. ఇంకేంటే మీ యొక్క సాహసం మీద ఆధారపడి ఉంటుందని. వెంకయ్య స్వామి జీవిత చరిత్రలో అవి చదువుతున్నప్పుడు చాలా మంది అన్ని వదిలేసి ఆయనతోనే ఉన్నారు, రోడ్ల పక్కన జీవించారు వాళ్ళు. అవునా? చదవండి ఆ చరిత్రలు. ఎందుకని? మీకు ఆ సాహసం ఉంటే చేయండి ఆ సాహసం. కానీ గురువు తిండి పెడతాడా తెలీదు, తిండి పెడతాడో పెట్టాడో అది మళ్ళీ మీ కర్మ బట్టి ఉంటుంది. అది గురువు మీకు తినే యోగ్యత ఉంటే మీరు తింటారు, తినే యోగ్యత లేకపోతే మీరు తినరు. కానీ మరి తినే యోగ్యత లేనప్పుడు, తినగలిగినప్పుడు ఎలాగ బ్యాలెన్స్ చేసుకోవాలి ఆలోచించుకోండి. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? తిండి మానేసి 3 రోజులు గురువు దగ్గర ఉన్నారనుకోండి, 4 రోజులు కళ్ళు తిరిగి పడతారు. అంచేత మళ్ళీ అది కరెక్ట్ కాదు. లేదు వీలు ఈ స్పందన అన్న నా ఉద్దేశం. పరమే వ్యోమంలో నేను మీకు వర్ణాశ్రమ సిస్టమ్ గురించి చెప్తూ ఇదంతా చెప్తున్నా నా లింక్. ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి నేను వెళ్ళిపోతున్నా, నేను సబ్జెక్ట్లోనే ఉన్నాను, మీరు వెళ్ళిపోకండి ఎక్కడికి. వర్ణము ఆశ్రమము. వర్ణము అంటే కలర్, రంగు. వీడు నా పిల్లవాడు అని ఎప్పుడైతే ఆ రంగు తగులుతుందో వాడు ఏం చేసినా మనకు కరెక్టే అనిపిస్తుంది. వర్ణము అంటే అది. నేను చెప్పే వర్ణ వ్యవస్థ రంగుల గురించి చెప్తున్నాను. నేను పుట్టుకల గురించి మాట్లాడుతున్నాను. వీడు బ్రాహ్మణ, వైశ్యుడా, శూద్రుడా, క్షత్రియుడా, దీని గురించి మాట్లాడటం లేదు నేను. కానీ ఆ మాటలే వాడాలి మనం. ఎందుకు వాడాలి అంటే అంతకంటే మంచి పదాలు మనం ఏర్పరచుకోలేము. ఆ పదాలని భ్రష్టు పట్టించాం, అది వేరే విషయం. ఆ పదాలలో ఉన్నటువంటి రంగులను చూడండి అని వాణ్ణి వర్ణములు అన్నారు. ఋషులకు కూడా పాపం తెలుసు, మనిషి ఎప్పుడో అప్పుడు ఇలా దిగజారుతాడు, పిచ్చివాళ్లలాగా ఏదీ లేని దాని గురించి కొట్టుకుంటాడు. వీడు నావాడు, వీడు నా కులం వాడు, వీడు నావాడు, వీడు నా సబ్జెక్ట్, వీళ్ళందరూ ఒకటి, వీళ్ళందరూ ఒకటి, దాని గురించి మాట్లాడలేరు ఋషులు. వర్ణము గురించి మాట్లాడారు. వర్ణము అంటే ఏంటి? రంగులు. నువ్వు ఏ రంగు పెట్టి చూస్తున్నావు జీవితాన్ని, ఏ రంగు పెట్టి చూస్తున్నావు, ఏ రంగు పెట్టి చూస్తున్నావు. ఒక రాజుగారి కుమార్తె పుట్టింది. పుట్టగానే శాస్త్రజ్ఞులు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు వాళ్ళందరూ ఏం చెప్పారు అంటే, ఈవిడ అడుక్కు తింటుంది అన్నారు. రాజుగారికి ఒళ్ళు మండింది. ఒళ్ళు మండితే ఏం లాభం? సైంటిస్టులు, శాస్త్రజ్ఞుడు ఏదైనా చెప్పినప్పుడు వాడు చెప్పింది వినే ధైర్యం ఉండాలి. నీకు నచ్చిందే వాడు చెప్పాలి అంటే ఇంకా వాడిని అడగటం అనవసరం. కానీ పూర్వకాలం జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఈ కాలపు జ్యోతిష్ శాస్త్రవేత్తల్లా కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు. అన్నాడు రాజు. నువ్వు ఆను అను, జరిగేది అంతే, ఈవిడ అడుక్కు తింటుంది అన్నారు. సరే మీరు చెప్పింది తప్పు చేస్తాను అన్నాడు. సరే ఆవిడని పెంచాడు రాజు కదా. అంచేత చుట్టూ ఎవరు ఉంటారు? దాసదాసీ జనాలు ఉంటారు. రాజుగారితో ఎప్పుడో పుట్టినరోజు నాడో ఎప్పుడో ఒకసారి, ఇదిగో మా అమ్మాయి, పాపం అమ్మాయి మారిపోతే రాజు లోపల బట్టతలవాడైపోయాడు అనుకోడు. ఒక సంవత్సరంలో పాపం ఆ పిల్ల గుర్తు కూడా పట్టలేదు నువ్వా నా తండ్రి అని. అది రుణానుబంధాలు. సరే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయింది. రాజు ఎక్కడో యుద్ధానికో దేనికో వెళ్ళాడు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. సరే గెలిచి వచ్చాడు. గెలిచి వచ్చిన తర్వాత పిలిచాడు అందరినీ. పిలిచి మా అమ్మాయి ఏం చేస్తోంది? మీరు చెప్పినట్టు పెట్టే మాస్టర్, మేడలో ఉంది అంతే. అన్ని రకాల సుఖాలు సౌభాగ్యాలు అన్ని ఇచ్చేసాం. అక్కడ పిలిచాడు జ్యోతిష్ని. ఏమయ్యా అడుక్కు తింటుంది అన్నావు కదా, ఏం అడుక్కు తింటోంది? ఏమో మా శాస్త్రం అలా చెప్తోంది, కానీ శాస్త్రం తప్పదు అన్నాడు. మళ్ళా ఆ మాటే అంటాం, శాస్త్రం తప్పదని. సరే పదండి చూద్దాం అన్నాడు. చూద్దాం అంటే అక్కడ ఆడుకుంటోంది బొమ్మలతో అమ్మాయి గారు, యువరాణి గారు. ఏమని, నాకు అన్నం పెట్టవు అని అడుగుతోంది బొమ్మని. అడుక్కునేవాడు ఎక్కడైనా అడుక్కునేవాడే. కంప్యూటర్ కోర్స్ చేయనివ్వండి, ఏదైనా చేసుకున్నా నాకు ఉద్యోగం ఇవ్వవు. మా వాడికి ఉద్యోగం రావటం లేదు మాస్టర్, ఉద్యోగం ఇప్పించండి అంటే గురువుని కూడా అడుక్కు తినమని చెప్పడం, అంటే అడుక్కు తినేవాడిని పెంచమని చెప్పడం. కర్మ ఏం చేస్తాం? అంచేత ఆ మానసిక స్థితి మారితే తప్ప ఆ గురుత్వం యొక్క స్థాయి అర్థం కాదు మీకు. గురువు దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం ఏంటి? వెలుతురు దగ్గరికి వెళ్ళి నా చీకటిని పోగొట్టవు అన్నాం అనుకో, వెలుతురు ఏం చేస్తుంది? నువ్వు గుడ్డివాడివిరా అంటుంది, అంతేనా? వెలుతురు దగ్గరికి వెళ్ళాక కూడా మీకు కనిపించటం లేదు అంటే రెండే కారణాలు. అసలు మీరు గుడ్డివాళ్ళైనా అయి ఉండాలి, లేకపోతే కళ్ళు మూసుకునైనా ఉండాలి. ఆ మానసిక స్థితి స్పందనలు అనేది నేను అది ఆ స్పందనలు ఎక్కడ ఉంటాయంటే ఆకాశంలో ఉంటాయి. అందువల్ల ఆకాశరాజు కుమార్తె పద్మావతి. వెంకటేశ్వర మహత్యంలో గురుచరిత్ర గురించి వెంకటేశ్వర స్వామికి, గురువుకి ఉన్న లింక్ చెప్తాను. మధ్య మధ్యన పడుతూ ఉంటాయిలాగా వాటన్నిటినీ మీరు తర్వాత కూర్చుకోవాలి. అంచేత ఆకాశరాజు కూతురు. ఆ ఆకాశము యొక్క సంతతే మనకు కావాలి ఇప్పుడు. ఆకాశములో ఉన్నటువంటి పదములు, ఆకాశములో ఉన్నటువంటి స్పందన, ఆకాశములో ఉన్నటువంటి స్పందన సంకీర్ణంగా ఉండక్కర్లే మనం. సంకీర్ణం అంటే అర్థమవుతుందా? భాష అర్థమవుతుంది. అది సంకీర్ణం అంటే నేరోగా, నేరో అంటే కురచగాన ఇరుకుగా ఉండటం. ఇరుకుగా ఉండేటటువంటి మానసిక స్థితి ఎప్పుడైతే వచ్చేసిందో మన ఇళ్ళు కూడా ఇరుగ్గా అయిపోయాయి. అంచేత మీ మానసిక స్థితి మార్చుకుంటే ఇళ్ళు పెద్దవుతాయి. ఇరుగ్గా ఉంది మాస్టర్, చాలా ఇరుగ్గా ఉంది. ఎలా? అది ఇరుగ్గా లేదు, నీ మానసిక స్థితి ఇరుగ్గా ఉంది. ఆ ధైర్యం రావాలి మీకు, మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవటంలో ఆ ధైర్యం రావాలి. అంచేత ఎప్పుడైతే ఆ మానసిక స్థితి పెరుగుతుందో ఎక్స్పాన్షన్ వస్తుంది, వ్యాకోచం. దాని ఎంతవరకు వ్యాకోచిస్తుంది? ప్రపంచం అంతటా వ్యాకోచించేస్తుంది గురువు యొక్క చేతనత్వం. అంతా నాదే అంటాడు వాడు, నాదే అండు, అంతా వాడిదే. యాక్చువల్గా అది అంటం కాదు, అంటానికి మనం అనేస్తాం. దానికి ఉంది ఇంతేనా మాస్టర్ అవుతుంది, అంతా నాదే. అంత నాదే అంటే వాడు రానివాడు, కానీ గురువుల చేతనత్వంలో ఉన్నవాడిని వాడు ఆదరించి ఆరతిచ్చి మరి వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్తారు. అంచేత సంకుచిత్వము, ఆ స్పందనలు అర్థం చేసుకోండి ఏం చెప్తున్నానో. మీ మనస్సులో కనుక ఆ విశాలత్వం వస్తే ఇక్కడ మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మార్పు రాలేదు అంటే అర్థం ఏంటనమాట, మీ మనస్సులో ఇంకా విశాలత్వము రాలేదు. ఆ సంకోచ వ్యాకోచాలు ఆకాశం నుంచి మీరు నేర్చుకోవాలి. మరి ఆకాశాన్ని ఏం చేయగలము, ఏం చేయగలము, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ ట్రిక్, కళ్ళు మూసుకుందాం. ఇంత స్థలం, ఇంత స్థలం, ఎంత పెద్ద స్థలం ఊహించగలరు మీరు? మీ ఇష్టం, అది మీ యొక్క లిమిటేషనే తప్ప మీ ఆలోచనలు ఎంత దూరం వెళ్ళగలం. విశాలత్వము అది సామగానము, వేదానా సామవేదోస్మి. మీరు ఎక్స్పాండ్ చేయగలరు. మీరు ఈ ఓంకార ధ్యానము 21 సార్లు చేసేటటువంటి ధ్యానాన్ని అలా చేయగలిగితే అన్ని పెరిగిపోతాయి. పెరగలేదు అనే ప్రశ్నే రాదు అక్కడ, అది నియమం అది. కానీ అది పెరగాలి అంటే ఈ రెండు అర్థం చేసుకోండి ఏం చెప్పాను, పదము స్పందనలు, ఇవి రెండు చెప్తున్నా. పదములు అర్థం అవ్వాలి, స్పందనలు అర్థం అవ్వాలి, ఇవి రెండు వేరు వేరు. పదములు స్పందనల యొక్క కూర్పే, కానీ అన్ని స్పందనలు పదములుగా మారవు. ఒకసారి కోపం వచ్చేస్తుంది, నోట్లోంచి మాట రాదు, కానీ స్పందన ఉంది. మామూలు స్పందన, చాలా ఆనందం వచ్చేసింది, మాట రాదు. అంచేత మాట రాగలిగింది అంటే ఏంటన్నమాట, ఇంకా అది అతి కాలే. అతి అవుతే ఏమవుతుంది, మాట పోతుంది, మౌనం వస్తుంది. కానీ ఆ మౌనంలో ఏముంది, స్పందన ఉంది. ఆ స్పందనతో కూడిన మౌనం తెచ్చుకోండి మీరు, అదే గురువు. సహ పూర్వేషామపి గురు కాలేనానమచ్చేదాత్. ఎలాంటి స్పందన, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేటటువంటి స్పందన మీ మనసులో రావాలి. ఉత్తిన యాంత్రికంగా ఆ పదాలు ఉచ్చరిస్తే ఏం లాభం? ఎంత అద్భుతమైనటువంటి వాక్క అది. అన్ని సృజనాత్మక శక్తులకు, అన్ని పరిపాలనా శక్తులకు, అన్ని కరెక్ట్ అయినటువంటి సర్వసమర్థత కలిగినటువంటి శక్తికి మూలమైనటువంటి ఆ మౌనము. మరి మీరు ఎలా ఫీల్ అవ్వాలి అది? అందుకు మౌనం అవ్వమంటున్నావు అక్కడ, ఎందుకు మౌనం అవ్వమంటున్నావు? అతిగా కనుక ఆ స్పందనలు వస్తే మీరు ఆటోమేటిక్ గా మౌనం వస్తుంది. కానీ ఆ మౌనం ఎలాంటిది? మౌనం కాదు, పూర్ణమద పరిపూర్ణమైనటువంటి స్పందన. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఏమంటున్నారు అక్కడ మాటలో, ఈ మొత్తము సృష్టి ఎందులో అవుతే వ్యాపించి ఉండును. పోతన అద్భుతంగా రాస్తాడు, ఎవ్వనిలో తెలియదు నాకు, ఈ జగత్ అంతా ఎవరిలో ఉంటుందో, ఎవరిలోంచి బయటకు వస్తుందో, ఆ మౌనంలోకి ప్రతిరోజు మీరు వెళుతూ మీకు ఆ స్పందనలు రాకపోతే, కళ్ళమట నీళ్లు రాకపోతే, అది నేర్చుకోండి మీరు. ఆ మొత్తం మళ్ళీ చెప్పాక, ఎప్పుడైనా మళ్ళీ అక్కడికే వెళ్తాం మనం. అంచేత అది మీరు చేస్తున్నారు కనుక మీరు కరెక్ట్ గానే ఉన్నారు. పొద్దున్న సాయంత్రం ఎవరు ఈ ధ్యానం చేస్తున్నారో ఆ ధ్యానము వల్లే ఈ విషయాలు వినగలుగుతున్నారు. మీరు విన్నది అర్థం అవుతుంది, బయట వాళ్ళకి చెప్తే ఏం అర్థం కాదు. ఇది బయట వాళ్ళు అంటే నా ఉద్దేశం బయట వాళ్ళని కాదు, యవ్వనులో జగముండు అంటే మరి వాడు అందులోనే ఉన్నారు, కానీ ఈ స్పందనలకి అనుకూలంగా లేరు వాళ్ళు. ఆ అవగాహన, ఆ మాటల యొక్క లోపాన్ని మీరు సవరించుకోండి. లోపల బయట ఏం లేదు, అందరూ మనవాళ్లే. కానీ అది అందువల్ల ఆ స్పందనలు పదములు మధ్య తేడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, ఇవి పదాలు. పదాలంటే ఏంటనమాట, స్పందనలు ఇంకా మీ వశంలో ఉన్నాయి, అతి అవలే. అది అతిగా మార్చుకోగలిగినప్పుడు చాలా ఆనందం వచ్చినప్పుడు ఎలాగోతే మీ నోట్లోంచి మాటలు రావో పదాలు రావో, చాలా దుఃఖం వచ్చినప్పుడు కూడా ఎలాగైతే మీ నోటిలోంచి మాటలు రావో, ఈ పదాల నుంచి ఆ స్థితికి వెళ్ళిపోవాలి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన, తస్మై శ్రీ గురవే. ఆ పులకింత అంత అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్నది అని అర్థం చేసుకుంటే అది వర్ణము అవుతుంది. వర్ణము అంటే అది ఆ రంగు, గురువు యొక్క రంగులో కలరైపోతావు. మీరాబాయి భజన ఉంది చెప్పేగా పద్యాలు రావు, ఇంకో జన్మ ఎత్తలేమో నేను అది నేర్చుకోవటానికి. ఈసారి జన్మలో అదే చేస్తా, లెక్చర్లు అవి ఉండవు, అన్ని పాటలే. కానీ ఈ జన్మలో మరి కుదరదు కనుక అదేదో చెప్తుంది. నేను ఆ కృష్ణుడు యొక్క రంగులో రంగు గయీరే అంటే నా రంగు అలా అందులో లీనం అయిపోయాను నేను, ఇంకా ఏముంది అతను తప్ప అంటుంది. ఆ స్పందనలే విద్య. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు నీకు ఇంగ్లీష్ స్పందనలు అర్థమవుతాయి, తెలుగు నేర్చుకుంటే తెలుగు భాష యొక్క స్పందనలు అర్థమవుతాయి, ఫ్రెంచ్ భాష నేర్చుకుంటే ఫ్రెంచ్ భాష స్పందనలు అర్థమవుతాయి, ఇంజనీరింగ్ విద్య నేర్చుకుంటే ఇంజనీరింగ్ స్పందనలు మీకు అర్థమవుతాయి. గురువు యొక్క నేర్చుకుంటే మీరు ఏం స్పందనలు అర్థం అవ్వాలి? గురువు యొక్క స్పందనలు. దానికి ఏం చేయాలి? మీరు ఏం చేయక్కర్లే. అది మేము ఏం చేయాలి అని అడుగుతారు, నువ్వు ఏం చేయాలి, ఏం చేయక్కర్లే, ఉండాలి. అందుకే ఏమంటాడు దానవాగ్రిణి, వింటే కంటే కాదు, నువ్వు వింటే ఈ పదాలను, ఆ పరమే వ్యోమంలో వచ్చేటటువంటి పదాలను కనుక మీరు వినగలిగితే. వినాలి అంటే మీరు మౌనంగా ఉండాలి, మీలో మీరు మాట్లాడేసుకుని నేను మాట్లాడేస్తూ ఉంటే బలంగా ఉంటుంది వినేవాళ్ళకి, బయట ఆవిడకి ఏమీ అర్థం కాదు. కానీ నేను మౌనంగానే ఉన్నాను, మీరు మౌనంగా లేరు, మీ ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనల యొక్క గందరగోళం ఆపుకోగలిగితే, ఎప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కాదు అప్పుడు ఎలాగో ఆగుతాయి, బయట ఉన్నప్పుడు కూడా. అందుకేం చెప్తున్నాను, మీరు బాహ్య ప్రాక్టీస్ చేయండి. ఆ అర్ధ నిమీలిత నేత్రులై పని లేనప్పుడు అలా ఉండిపోవటానికి ప్రయత్నం చేయండి. కానీ మత్తులోకి వెళ్ళకండి, ఆ ప్రమాదం ఉంది. ఇంచేత మత్తులోకి వెళ్ళామంటే అర్థం ఏంటంటే కిందకి దిగుతున్నామని, పైకి ఎక్కటం లే. ఆవేశము లేకపోయినా అప్పుడు జడు వలె అంటాడు ప్రహ్లాదుడు గురించి చెప్తూ. మరి ఆ శ్లోకాలు మీరు పడ్డ పద్యాలు మీరు పట్టుకోగలిగి నాకు సాయంత్రం చెప్పగలిగితే చాలా ఆనందిస్తారు. మరి ఆ భాగవతంలో ఎక్కడుంటాయో అవి. వాడు ప్రహ్లాదుడు గురించి చెప్తూ ఒకసారి ఇలా ఉంటాట, ఒకసారి అలా ఉంటాట, ఒకసారి జడులాగా ఉండిపోతాట, ఇంకోసారి వాడు పానీయంబులు త్రాగుచును గుడుచుచును ఏదేదో చేస్తూ ఉన్నా కూడా ఆ దాన్ని మర్చిపోట. అవన్నీ కాస్త ఖండతా పడితే ఆ పద్యాలు అద్భుతమైనటువంటి పద్యాలు, ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి రాసిన పద్యాలు. అందుకని మీకు ఆ స్పందనలుంటాయి. సినిమాలో రాసే పాటలకి దానికి తేడా అది, వీడు డబ్బు కోసం రాస్తాడు, వాడు లక్ష్మీ నాథుడు కోసం రాస్తాడు, తేడా అది. అందువల్ల అది అర్థం చేసుకోండి. ఆ స్పందనలు ఆ పద్యాలు కనుక మీరు పట్టుకోగలిగితే, ఆ పద్యాలు మీరు కాస్త మూడు పాడైనప్పుడు కాస్త మీరు దాన్ని పట్టుకోగలిగితే, దాన్ని మీరు నెమరేసుకోగలిగితే, అప్పుడు ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయే, రుణానుబంధానికి సంబంధించినటువంటి సంఘటనలు, వాటిని మార్చమని గురువుని అడగరు. ఇంచేత అప్పు పెంచమని అడిగితే మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు. నాకు 10,000 రూపాయలే అప్పు ఉంది మాస్టర్, 1,00,000 రూపాయలు అప్పుగా మార్చేయండి అని అడుగుతారు ఎవరైనా. కానీ మీరు అదే అడుగుతున్నారు మీ పిల్లవాళ్లతో, అప్పుడుతో సంబంధం పోవచ్చు, వాడు పోతాడు బయటికి. కాదు మాస్టరు, వాడికి పిల్లలు పుట్టాలి, వాళ్ళ మనవరాలు అవ్వాలి, మనవరాలికి పెళ్లి అవ్వాలి, మంచిదే అవుతే కాదంటలే అదంతా వదిలించుకోండి. అది ఏం జరగాలి, మీ రుణానుబంధం ఉన్నంత వరకు ఉంటుంది, తర్వాత పోతుంది కదా, పోయిన దాన్ని పట్టుకుని వెళ్ళాడకండి. ఎవరిని పట్టుకు వెళ్ళాడండి? పరమే ఆ గురువుని పట్టుకు వెళ్ళాడండి. అది ఖచ్చితంగా ఉండేది. ఈ రుణానుబంధాలు ఖచ్చితంగా తిరుగుతాయి. ఏం లాభం? ఈ జన్మలో కాకపోతే నువ్వు పెంచుకుంటావు ఇంకో జన్మలో, కానీ ఇప్పుడున్నవి ఏం చేయమంటావు? నువ్వేం చేయకు, చూడు ఏమవుతుందో రుణానుబంధం, ఏం చెయ్యాలో పరిపూర్ణ. వాళ్ళు నేను చెప్పినట్టు వింటలేదు కదా, నేను ఎందుకు చేయాలి? నా దగ్గరికి చాలామంది మన పరివారం వాళ్ళు, మా పిల్లలు నా మాట వింటలేదు మాస్టర్, వాళ్ళకి ఏమి ఇవ్వను, ఆస్తిలో చిల్లుగల్లు ఇవ్వను అంటారు. ఇవ్వకు, ఇంకో జన్మ ఎత్తుతావు ఇవ్వటానికి. వాళ్ళకి కావాల్సింది అదే అయి ఉంటే ఈ జన్మలో నీ వల్ల ఇచ్చేస్తే గొడవ తిరుగుతుంది. కానీ నువ్వు చెప్పేవనుకో ఈ జీవిత విధానం వాళ్లకు కూడా, వాళ్ళు గురువులతో లింక్, ఏ గురువుతో, భౌతిక జగత్తులో ఉన్నటువంటి గురువుని దయచేసి వదిలేయండి. వాణ్ణి చాలా వాళ్ళని పట్టుకు పీడించాం మనం, కాదు. సహ పూర్వేషామపి గురువు కాలే నాన, మీలో ఉన్నటువంటి ఆ గురువు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి ఆ గురువుతో మీరు సంబంధం ఏర్పరచుకున్నప్పుడు అందరూ అక్కడే ఉంటారు. తమాషా ఏంటంటే, వద్దు అనుకున్నప్పుడే అన్నీ ఉంటాయన్న దానికి ఇది పెద్ద ఉదాహరణ. ఆ గురువు దగ్గరికి మీరు వెళ్లారు, మీ వాళ్ళు వెళ్లారు, అందరూ వెళ్లారు, అందరూ ఎక్కడుంటారు? హాయిగా అక్కడుంటారు. అది వదిలేసుకుని ఇది కావాలి ఇది కావాలి అంటే ఇది ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇది రుణానుబంధంతో ఉన్నది తప్ప గురువుల యొక్క అనుగ్రహానికి దీనికి పెద్ద విలువేం లేదు. ఈ స్పందనలు వర్ణము, ఇదంతా కూడా వర్ణము, ఆశ్రమము. ఆశ్రమము అనేది మౌనము, వర్ణము అనేది పదము. మళ్ళీ అర్థం చేసుకోండి, అది ఆ వర్ణాశ్రమ వ్యవస్థలు. వర్ణము అనేది ఇదిగో వీడు నా కొడుకు, వీడు నా భార్య, వీడు నా చెల్లెలు, వీడు నా వదిన, ఇవంతా వర్ణాలు. ఇంకో జన్మలో వర్ణాలు మారిపోతాయి. భర్త భార్య అయిపోవచ్చు, తల్లి భార్య అయిపోవచ్చు, కూతురు శత్రువు అయిపోవచ్చు, రకరకాలు ఏదైనా అయిపోవచ్చు, వర్ణాలు మారిపోతూ ఉంటాయి. కానీ ఆశ్రమములోకి నువ్వు వెళ్ళగలిగితే, ఆశ్రమము అంటే శ్రమ లేనటువంటి జీవిత విధానం, శ్రమ లేని ఆశ్రమం. ఆశ్రమంలోకి ఎందుకు వెళ్ళిపోతావు? ఆశ్రమంలోకి వెళ్ళిపోతే మీరు ఆశ్రమంలోకి వెళ్ళక్కర్లే, శ్రమ లేని జీవితము మీరు ఎక్కడైనా జీవించేయచ్చు. కానీ బాధ్యతారహితమైనటువంటి జీవితము వద్దు. కానీ ఇది వర్ణాశ్రమ వ్యవస్థకి ఒక రూపకల్పన మాత్రమే. మీరు మళ్లీ మళ్లీ గురువుల యొక్క చరిత్ర చదువుకుంటూ ఉండండి, చదవండి, మహాత్ముల జీవిత చరిత్ర చదవండి. భరద్వాజ మాస్టర్ ఇచ్చినటువంటి పుస్తకాలు అద్భుతమైనటువంటి పుస్తకాలు. కానీ చదవండి, డిస్కస్ చేయండి. నేనే అన్ని పుస్తకాలు నేనే చదవాలి కుదరదు. డిస్కస్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి క్షణము కూడా చెప్పిన విషయాలు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఏం చెప్పానో దాన్ని దాటకండి. అంతవరకే, తొందరొద్దు. దేని మీద స్ట్రెస్ చేయమంటున్నాను? వర్ణాశ్రమ వ్యవస్థ మీద స్ట్రెస్ చేస్తున్నా గత 5-6 రోజుల నుంచి. వర్ణాశ్రమం అంటే ఇప్పుడు మిల్లిమిల్లిగా అర్థమవుతోంది కదా. మనం ఇప్పుడు మన బాహ్య జగత్తులో ఉన్నటువంటి వర్ణముల గురించి, ఆశ్రమాల గురించి మాట్లాడటము లేదు. కానీ పదాలు అవే వాడతాం, తప్పదు. దాన్ని సవరించే బాధ్యత ఉంది. పదాలను మార్చేస్తే ఏం లాభం? నేనేదో కొత్త పదం పెడతాను, ఆ కొత్త పదం ఏంటో బయటవాడికి ఏం అర్థమవుతుంది? పదాలు మార్చకండి. పదాలలో ఉన్నటువంటి నిత్య నూతన శాశ్వత సనాతన అర్థాలను అర్థము చేసుకుంటే వర్ణ వ్యవస్థ అర్థమవుతుంది, ఆశ్రమ వ్యవస్థ అర్థమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా గురువు యొక్క పదములు అర్థమవుతాయి. పదములు అంటే కాళ్ళు కావచ్చు, ఆచరణ కావచ్చు, శబ్దములు కావచ్చు. ఆ శబ్దం ఎలా ఉంటుంది? మౌన స్థితిలో ఉంటూ పనులు చేయగలగాలి. అదే నిజమైన ఆశ్రమం, సన్యాస ఆశ్రమం. స్వస్తి.